వాడెవడు? ఆత్మభవుడు, తనంత తానే పుట్టాడని ఒక అర్థం. బ్రహ్మ కూడా అందుకే బ్రహ్మ ఆత్మభూ సురజ్యష్ట పరమేష్టి పితామక, ఆత్మభూ అని పేరు, తనంత తాను పుట్టినవాడు. తర్వాత ఆత్మభవుడు అంటే మరో అర్థం ఉంది, తనంతట తాను పుట్టినవాడే కాక మన హృదయంలో మన ఆత్మలో భక్తితో ధ్యానం చేస్తే పుడతాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడో ఎక్కడో లేడు. అటువంటి వాడు ఆ ఈశ్వరుణ్ణి నేను భక్తితో నన్ను రక్షించమని శరణు కోరుతున్నాను. ఆయన తనలో ఉన్న లోకాలు బయట పెడతాట, ఈ లోకాలు సృష్టించలేదు, ఉన్నవే బయట పెట్టాడు, మళ్ళీ లోపలికి లాక్కుంటాట. జేబులో డబ్బుంటే బయటికి తీసి మళ్ళీ జేబులో పెట్టుకోవటంలా, అలాగ ఒక పరి జగముల వెళ్ళినీ ఒక పరి లోపలికి గొన్ను చువభయము దానై సకలార్థ సాక్షియగు అయ్యి అకలంకుని ఆత్మమూలు నర్తిదలంతు. ఒక్కొక్కప్పుడు తనలో ఉన్న లోకాలు బయట పెడతాడు, మళ్ళీ వాటిని లోపలికి లాక్కుంటాడు, పోషిస్తాడు, లోపలున్నవి బయట ఉన్నవి తానే అవుతాడు, సకల అర్థములకి మూల సాక్షి ఆయన, కళంకము లేనివాడు అకలంకుడు నిష్కళంకుడు ఆయన. అటువంటి వాణ్ణి, నా ఆత్మకి మూలమైన వాణ్ణి భక్తితో రక్షించమని కోరుతున్నాను. ఈ లోకములు, ఈ లోకములలో ఉన్న ప్రజలు, ఈ లోకాలని పరిపాలించే ప్రభువులు నశించిపోయినా నశించపోకుండా ఉండేవాడు తాను. ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. ఇక్కడున్నది ఒక చమత్కారం, ఈ సృష్టి అంతా దాటి పైకెళ్ళిపోయాక ఊర్ధ్వలోకాలలో కటిక చీకటి ఒకటి ఉన్నది, ఆ కటిక చీకటికి అవతల జ్యోతిస్వరూపుడే వెలుగుతూ ఉంటాడు పరమాత్మ విష్ణువు. ఆ కథ మనం భవిష్యత్తులో చెప్పుకుందాం, ప్రస్తుతం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. వైకుంఠం దివ్యలోకానికి వెళ్లే ముందు కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి ఉంటుంది, ఆ చీకటి దాటి వెళ్ళాక అక్కడ ధగధగా వెలిగిపోతున్న పరంజ్యోతి స్వరూపుడైన వాసుదేవుడు ఉన్నాడు. అది నిజానికి చీకటి కాదు, వాసుదేవుణ్ణి మనం చూడగానే మన కళ్ళు బైర్లు గమ్ముతాయిట. సూర్యుడికే చూసాం, అప్పుడు ఏమవుతుంది మన కళ్ళు? చీకట్లు గమ్ముతాయి. అది చీకటే కాదు, కాంతి చూడలేకపోవటం చీకటి. అందుకని ఏమంటున్నాడు ఈయన, లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది నలోకంబగు, అంటే అది లోకము కాదని ఒక అర్థం, అలోకము అంటే కనపడదు, లోకమగుట అంటే కనిపించడం, అలోకమగుట అంటే కనిపించదు. అటువంటి పెను చీకటి ఒకటి ఉన్నదట, ఆ పెంజీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నే సేవింతున్. ఆ చీకటికి అవతల ఏకైక పరంజ్యోతి స్వరూపుడి వెలిగే వాణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను. శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మిక అఖిల విజ్ఞానమయ్యునకు అఖిలేంద్రియ ద్రష్టకధ్యక్షునకు దయా సింధుమతికి నెరిన సత్యమనిడి నీడతో వెలుగుతునుండు నొక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. ఆయన శాంతుడు, విజృంభించి శేషపద్యాలు రహించాడని ఆయన అక్కడ మోక్షమిస్తాడు. నిర్వాణ భర్త, ఏ విశేషములు లేనివాడు, అన్ని విశేషాలు ఉన్నవాడు. ఘోరుడు ఆయన, అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నమే, అఘోరుడు ఆయనే ఘోరుడు ఆయనే. అటువంటి వాడికి ఘోరునకు గూఢునకు ఆయన రహస్యంగా ఉంటాడు, కనపడ్డు, నాలో ఉన్నాడు వీలో ఉన్నాడు, కనపడుతున్నాడు. అలా కనపడితే ఇంకెక్కడెందుకు ఉంటాం మనం? పద్మాగర్ గారు లేరు, చద్మాగర్ లేడు, జెండాపై కబిరాజ్ అంతే. ఆయన రహస్యంగా సూక్ష్మంగా ఉంటాడు, గుణములు ఉంటాయి, నిర్గుణుడు ఆయన, మహావిజ్ఞానవేత్త, ఏమీ లేనట్టుంటాడు. బహుక్షేత్రజ్ఞునకు, క్షేత్రం అంటే శరీరం, అన్ని శరీరాల్లో ఉన్నాడు ఆయన. శేషగిరి గారిలో ఉన్నాడు, పద్మాకర్లో ఉంటాడు, భర్తివారిలో ఉంటాడు, వద్ది భర్తివారిలో ఉంటాడు, నాగేశ్వరాల్లో ఉంటాడు, తేగేశ్వరాల్లో ఉంటాడు, అందరిలో ఉంటాడు ఆయన. అక్కడెక్కడైనా తేడా లేకుండా అన్ని క్షేత్రములలో ఉన్నవాడు. దయాసింధుమతికి దయాసముద్రుడు ఆయన, అసత్యమనే నీడతో వెలుగుతూ ఉంటాడు, ఒక్కడే ఇంకెవడు లేడు ఆయన, అన్ని కారణములు ఆయనే కానీ నిష్కారణుడు ఆయన. అటువంటి వాడికి మహోత్తరునకు నన్ను రక్షించమని నమస్కరిస్తున్నాను, నన్ను మనుచు కొరకు నన్ను రక్షించమని. సర్వాగమామ్నాయ జలధికి అన్నారు ఆయన, అసలు వేదములన్నిటికీ ఆయన సముద్రులు లాంటి వాడట, అందులోంచి పుట్టేయట ఆయన. అటువంటి వాడికి అపవర్గ సౌఖ్య సంవేదికి నమస్కారం చేస్తున్నాను. ఇన్ని ఎన్నిసార్లు ప్రార్థించినా రావట్లేదు ఆయన, రాకపోతే ఆయనకు కొంచెం నీరసం వచ్చిందిట. ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ పలకపోతే లేరనిపిస్తుందిగా ఒక్కొక్కప్పుడు ఆ బెంగ, ఆ కష్టంలో ఆయన కూడా ఏమనుకుంటున్నాడు, కలడం దురుదీనులయ్యడా
కలడందురు పరమయోగి గణముల పాలన, కలడందురన్ని దిశలను కలడు కలడనెడివాడు, కలడో లేడో.
కంఠం లేవడం లేదు, గద్గదమైపోయింది, ఓపిక పోయింది పాపం. ఆ స్థితిలో ఏమంటున్నాడు, కలడందురు దీనులయ్యడ, ఎక్కడ కష్టాలలో ఉన్న జనులుంటే అక్కడ ఉంటాడట, మహాయోగులు ఎక్కడుంటే అక్కడ ఉంటాడట, అన్ని దిక్కులలో ఉంటాడట. ఇలా అందరూ ఉన్నారు 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 అంతటా ఉన్నాడని చెప్పి ఆ భగవంతుడు అసలు ఉన్నాడా లేడా? కలుగడే నాపాలి కలిమి సందేహింప, కలిమిలేములు లేక కలుగువాడు. అయ్యో ఉన్నాడు ఉన్నాడు అంటున్నారే, అటువంటి వాడు ఎందుకు రాడు? ఉన్నాడు లేడు అనే సందేహానికి అసలు తార్కాణంగా ఉండడు ఆయన, ఆ సందేహమే రాకూడదు. అటువంటి వాడు ఉన్నాడు ఆయన, ఎందుకు రాడు? నలినడ్డపడరాడే నాకడ్డపడరాడే నలిన సాధువులచే పడిన సాధుల కడ్డపడేవాడు. నాకెందుకు అడ్డం రాడు, నన్ను ఎందుకు కాపాడ్డు? పాపాత్ముల వల్ల పుణ్యాత్ములు కష్టం పడుతున్నప్పుడు వచ్చి రక్షించేవాడు ఆయన, ఎందుకు రాడు? అసాధువుల వల్ల సాధువులకి బాధ వచ్చినప్పుడు ఆ బాధ తొలగించి సాధురక్షణం కోసం ఆ మేధావి రూపం ధరిస్తాడంటారే, మే ధరిస్తాడంటారే. ఆ మే ధరించే స్వామి ఎందుకు ధరించడు ఇప్పుడు శరీరాన్ని? మే అంటే శరీరం, ఎందుకు రాడు అని పరిపరి విధాలుగా భావించాడు ఆయన. విశ్వకరు విశ్వదూరు నివిశ్యాత్ముని విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతునదు బ్రహ్మప్రభుని శరుని పరమ పురుషునే భజయంతు. ఆయన విశ్వమంతా నిండినవాడు, విశ్వమాయన శాశ్వతుడైన ఎప్పుడూ ఉంటాడు. అజుడు అంటే తనంత తానే పుట్టాడు తప్ప ఎవరి వల్ల పుట్టలా. ఆ జ అంటే జన్మ లేనివాడు అని అర్థం, పుట్టుక లేనివాడు అజుడు అంటే. అటువంటి వాడు బ్రహ్మకే ప్రభు. ఆ ఈశ్వరుణ్ణి పరమ పురుషుణ్ణి ధ్యానం చేస్తున్నాను, ఎన్నో ప్రార్థించట ఆ ఆఖరిని ఇలా అన్నట్ట, లావుకింతయు లేదు లావుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులు ఠావులు దప్పెను మూర్చ వచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప యతఃపరం వెరుగమన్యం పొందగుందీను నిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇక నా శరీరంలో ఎంత కూడా బలము లేదు, లావు అంటే ఈ లావుని కాదు, అక్కడ బలం లేదు. ఈ మసల్ని జయించగలననే ధైర్యం సన్నగిల్లింది, ప్రాణములు ఉన్న చోట లేకుండా పైకి లేచిపోతున్నాయి, మూర్చ వస్తోంది, శరీరం అలిసిపోయింది, పడిపోతున్నాను. నీవే తప్ప తప్పరం మెరుగు బాబోయ్, నాకు ఇంకేది దిక్కు లేదు, నువ్వే దిక్కు, రక్షించు కాపాడు ఈశ్వర, వరాలు ఇచ్చేవాడా, అందరికీ శుభమిచ్చే మహాత్మా కాపాడు అన్నట. ఈ పద్యాన్ని ఒక డాక్టర్ గారు ఒక లాయర్ గారు ఇద్దరు తీసుకున్నారు. అసలు ఈ పద్యాలు ఎవరికి ఎవరా కావాలంటే వాడుకోవచ్చు. అందులో ఫస్ట్గా ముందుగా ఒక డాక్టర్ గారు డొనేషన్ కట్టి డాక్టర్ అయ్యాడు. ఆయన ఎంసెట్లో పెద్ద ర్యాంక్ రాకపోయినా బాగా డొనేషన్లు కట్టి ఇంట్లో వాళ్ళు అక్కడికి ఇక్కడికి పంపి చదివించారు, డాక్టర్ అయ్యాడు, ప్రాక్టీస్ పెట్టాడు. ఈ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఎప్పటికీ పేషెంట్లు రావటంలా, ఈయన గురించి తెలుసు, చేయొచ్చుకుంటే అంతే సంగతని. చివరికి రాక 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 ఒక పేషెంట్ వచ్చాట, వాడికి ఎక్కడో కడుపు నొప్పి అంటే వీడేమన్నట్ట, అదేమిటో చూడాల. ఓ పేషెంటు నీకు ఆపరేషన్ చెయ్యాలి, నీ కోఆపరేషన్ కావాలన్నట్ట. పాపం పేషెంట్ వణిగిపోతూ, డాక్టర్ గారు డాక్టర్ గారు నేను ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోలేదండి, భయం వేస్తుందంటే, చాలు చాలు లేవయ్యా, నేను మాత్రం చేశానా ఎప్పుడైనా, నాకు లేని భయం నీకెందుకన్నట్ట, అది అసలు భయం అదేనండి, మీరు ఎప్పుడు ఆపరేషన్ చేయలేదు కాబట్టి భయం అన్నట్ట. సరే మొత్తం మీద వీడికి మత్తు మందించి పడుకోబెట్టాడు ఆపరేషన్ థియేటర్లో, పొట్ట కోసేసాడు. పొట్ట కోసాడు కానీ ఇప్పుడు ఆ పొట్టలో ఏముందో తినటంలో, అది ఎలా కొట్టాలో తినటంలా, డొనేషన్ డాక్టర్ కదా అందుకని. ఇప్పుడు ఈ పొట్ట కొట్టలేక ఆయన అంటున్నట్ట, వీడు పొట్ట కోసేశాను, వీడి శరీరంలో లావు ఒక్కింతయ్యు లేదు బలము లేదు, పొట్ట కుట్టి బతికించగలననే ధైర్యము విలోలంబయ్య, పొట్ట కోసేసి కొట్టకపోతే ప్రాణం బూలుంటావులు తప్పారు, ప్రాణాలు ఎగిరిపోతున్నాయి, కోసేస్తే అమ్మవుతు మరి, డాక్టర్నైనా నాకే ఆ పొట్ట కొయ్యగానే అందులోంచి రక్తం వస్తుంది అంటే బ్లీడింగ్, అది చూడగానే మూర్చ వచ్చే. డాక్టర్ గారికి కళ్ళు తిరగడం ఏంటి రక్తం చూసి, మనకి తిరిగి ఏంటి అర్థం ఉంది, కానీ డొనేషన్ డాక్టర్, అందువల్ల మూర్చ వచ్చే తను ఉండస్యన్. ఇక ఈ ఆపరేషన్ థియేటర్లో నిలబడి శరీరం అలిసిపోతున్నది, నీవే తప్ప ఇతఃపరం పెరుగ మన్యం పొందగుందీను నిన్ అని ఆ ఈశ్వరుని ప్రార్థించేట. ఎందుకని, నువ్వు రక్షించకపోతే అసలే ఈ మధ్యన డాక్టర్లకి దేహశుద్ధి చేస్తున్నారు, పేషెంట్ తాలూకు వాళ్ళు. వీడి వాళ్ళు వచ్చి ఎందుకు పట్టుకోసావని నన్ను పట్టుకుని చావగొడతారేమో, ఏదో పొట్ట కోసం వీడి పట్టుకోసా, నన్ను రక్షించవయ్యా నా పొట్ట కొట్టకు అని ఈశ్వరుణ్ణి ప్రార్థించేట ఓ డొనేషన్ డాక్టర్ గారు. ఇంకొక లాయర్ గారు కూడా దీన్ని తీసుకున్నాడు. పాపం ఈయన చెట్టు కింద ప్లేడర్ అంటారే, కష్టపడి చదివాడు కానీ ఈయన పెద్ద రాణింపు లేదు. ఈ ప్లేడర్ గారికి కేసులు రాలా. ఎంతలో అనుకోకుండా ఒక కడప కేసు వచ్చింది. వాడు ఎవడో పొడి చేసి వచ్చేట ఒక క్లయింట్ గారు వచ్చాడు. అయ్యా నేను మర్డర్ చేశానండి, అంటే పొడిచాను వాడు చావలేదు అనుకోండి, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, వాడు చచ్చిపోతే నాకు కేసు రక్షించండి అన్నట్ట. నీకెందుకు నేను ఉన్నాను కదా అని వాడి దగ్గర బాగా డబ్బు గుంజి ఈ చెట్టు కింద ప్లేటర్ గారు చెట్ట చివరికి వాయిదాల మీద వాయిదాలు తిప్పాక ఆఖరణ తన ఈ క్లయింట్తో అంటున్నాడు అనమాట, నాయన క్లయింటు నువ్వు తెచ్చిన కేసులో లా ఒక్కింతయు లేదు అన్నట్ట. అసలు లా లేదురా, అందులో న్యాయం లేదురా అన్నాడు. బల్ల బుద్ధి వాదించగలననే ధైర్యం విలోలంబయ్యి తగ్గిపోయింది. నువ్వెవన్నో పొడిచి వచ్చేవాటి వాడు ఆసుపత్రిలో ఉన్నాడే, వాడి ప్రాణంబులుంటావులు తప్పిన వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. మూర్చె వచ్చే నేను బల్లగుద్ది వాదించి వాదించి యువరానరు యువరానరు అని చివరికి నాకున్న ఆనర్నిష్టంతో పోయింది, చచ్చిపోతున్నాను, అలిసిపోయాను, శ్రమ అయిపోయింది నాకు. ఇక నువ్వు చేయవలసింది ఒకటే పని, నీవే తప్ప ఇతఃపరం వెరుగా మన్యం పొందగుంది నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మ కాని రాష్ట్రపతికో లెటర్ పెట్టుకో, అప్పుడు నీకు ఉరి శిక్ష బదులు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు నాయన అన్నట్టు. ఇలా ఎవరికి కావాలంటే వాళ్ళు ఈ పద్యాలన్నీ అంత హాయిగా ఉపయోగించుకోవచ్చు. పోతన గారి పద్యాలంటే భాగవతం అంటే మాటలేమిటి, అందుకే భాగవతం భాగవతం అంటే భాగవతం చివరికి మనం, అంత గొప్పది పరమ పవిత్రమైనది గ్రంథం. ఏ పద్యం ఏ మూల ఏ వచనం ముట్టుకున్నా వాడి జీవితం చరితార్థం అవుతుంది. వాళ్ళు మీరంతా ధన్యులు, అనుకోకుండా వచ్చి కాసేపు కూర్చొని వినగలుగుతున్నారు. అనేక జన్మ సుకృతం ఉంటే కానీ ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఇక్కడికి రానే లేరట. పూర్తిగా రాగలిగితే వాడు మహర్జాతకులు అన్నారు, ఓ పూట వినేసి ముడుగులు పోతే ఆ తర్వాత వాడికి అంతే. కొంతవరకు పూర్తిగా నిత్యం వినడం మహాయోగము అన్నారు. ఇదిగో ఈయన అలా ప్రార్థించగానే ఆ సమయానికి ఎక్కడున్నాడే చెప్పుకున్నాం స్వామివారు. నిజానికి ఇందులో ప్రార్థన ఎంత గొప్పదండి. విష్ణువని కాని శివుడని కాని ఇంకోటని పేరుందా లేదు, ఎవరిని నిర్గుణ పరబ్రహ్మ స్తోత్రం చేసింది. ఈ ప్రార్థన బ్రహ్మాది దేవతలు విన్నారు. విని ఎందుకు పట్టించుకోవట్లేదంటే అయ్యో బాబా ప్రపంచమంతా వ్యాపించాలట, అన్ని చోట్లకి వెళ్ళాలట, విశ్వాత్ముట్ట విశ్వప్రభుట్ట, ఈ క్యారెక్టరిస్టిక్స్ మనసు మనలో లేవు, ఈ లక్షణాలు మనలో లేవు, మనం ఇంత గొప్పవాళ్ళం కాం, మనం సామాన్యులం అనుకుని విశ్వమయ్యత లేమి వినియునొర్రకుండిరి అంబుజాసనాదులడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తవరునకడ్డుపడదలంచే. మనం ప్రపంచమంతా వ్యాపించిన గొప్పవాళ్ళం కాము, ఈ ప్రార్థన మనది కాదు. ఎవరిని పిలిస్తే వాళ్లే వెళ్ళాలి కానీ ఎవరు పడితే వాడు చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు అని మాట్లాడక ఊరుకున్నారు శక్తి లేక బ్రహ్మాది దేవతలు. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి లేక, లేకపోతే ఏనుగుని రక్షించడానికి మొసళ్ళు తప్పడానికి విష్ణువే రావాలేటి, ఎవరిని పంపినా చాలదా, ఓ రైఫిల్ ఇచ్చి ఒకరిని పంపితే డిస్కో అంటాడు, ఓ నక్సలైట్ని పంపినా ఓ పోలీసుని పంపినా కమెండోలు వెళ్ళి కాల్చి పారేయలేరు. కానీ ఇన్ని గొప్ప లక్షణములు మనలో లేవు కనుక ఎవరు వెళ్ళాల. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో ఆయన బయలుదేరాడు. ఆయనే జగన్నాయకుడు, వాసుదేవుడు, పరంధాముడు, అనంతుడు, వైకుంఠవాసుడు, శ్రీమన్నారాయణుడు. సంస్కృతంలో స్వామి బయలుదేరాడు అన్నారంతే, కానీ తెలుగులో పోతన గారి సొంత సృష్టి పద్యం. అల్ల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధం బుధాపల్ల మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సౌరంభియై. ఎక్కడో ప్రసిద్ధికెక్కిన, అలా అంటే ప్రసిద్ధికెక్కిన అని అర్థం. వైకుంఠపురంలో ఉన్నాడు. వైకుంఠపురంలో వాళ్ళు ఎక్కడున్నాడు, ఫలానా ఆయన సత్యనపల్లిలో ఉన్నాడంటే సత్యనపల్లిలో ఎక్కడున్నాడో చెప్పాలి, మళ్ళీ స్పాట్ చెప్పద్దు. మరి ఆ వైకుంఠానికి నగరం ఒకటి ఉన్నది, ఆ నగరంలో క్యాపిటల్ సిటీలో ఏ ఒక మూల ఉన్నట్టు, ఆ మూల అది నైరుతి మూల అన్నారు యజమాన స్థానం స్వామివారు అక్కడ ఉంటాట. నైరుతి మూలలో వాళ్ళు ఎక్కడున్నాడు, అక్కడ బిల్డింగ్ ఉందిట, నైరుతి మూలలో బిల్డింగ్ కట్టుకున్నాడు ఆయన. ఆయనకేం సిమెంట్ పెరిగిందని ఐరన్ పెరిగిందని బెంగ కాంట్రాక్టర్లతో బెంగ ఏహే పేచీ లేదు, ఉష్ అంటే బిల్డింగ్స్ వస్తాయి. ఎప్పటికైనా మనం ఆ స్థాయికి వెళ్ళి మనం కూడా బిల్డింగ్లు కట్టుకోవాలి హాయిగా. అంతేకాని ఎవడేం ఇస్తాడా, సిమెంట్ ఇస్తాడా, ఇసుక ఇస్తాడంటే ఎన్నాళ్ళు కట్టిన ఒకటే. ఇదేమో కొంతకాలం పోయాక మళ్ళీ కూలిపోయాయి, కొత్తది కట్టాలి మళ్ళీ. అక్కడ తన మహామహిమతో నిర్మించిన సౌధం ఉందట. దానికి దాపల కుడివైపు ఆ బిల్డింగ్ లో, మళ్ళీ బిల్డింగ్ లో లేడాయన, బిల్డింగ్ కుడి పక్కన. అక్కడేముంది కుడి పక్కన? మందారవన పారిజాత వృక్షముల తోట ఉందట, ఆ తోటలో ఉందట. బిల్డింగ్కి కుడివైపున ఉన్న పారిజాత వృక్షాల తోటలో. అక్కడేమున్నది మళ్ళీ తోటలో? ఎక్కడున్నాడు మళ్ళీ? అమృత సరహ తోట మధ్యలో ఓ మంచి చెరువు తవ్వించుకున్నట్టు స్విమ్మింగ్ పూల్ ఆయన కోసం. ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడంటే అందులోనూ లేడు, ఆ చెరువు చుట్టూత హాయిగా కూర్చోటానికి మార్బుల్స్ వేసుకున్నాడు. చంద్రకాంత శిలా వేదిక అన్నమాట, పాలరాళ్ళు. స్వామివారికి పాలరాళ్ళకు లోటేముంది, పాల సముద్రంలో ఉన్నాడుగా. వేమన గారు రాశాడు తమాషా పద్యం, పాలసంద్రమందు పవళించు శ్రీహరి గొల్ల ఎండ్ల పాలు కోరనేల. అసలు కృష్ణుడు ఉండేదే పాల సముద్రంలో, అన్నీ పాలే. పాల సముద్రంలో పడుకున్న కృష్ణుడు గొల్లవాళ్ల ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పాలు తాగాడు అంటే, ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి అన్నారు. పక్కవాడి సొమ్ము తీపి అన్నమాట. ఎన్నుండనివ్వండి, నా చేతికి వాచ్యం ఉన్న శేషగిరి గారికి వాచ్యం ఇచ్చారంటే వాడు హుషారు. ఎదుటి వారి సొమ్ములు ఎల్లవారికి తీపి అన్నారు అంటే నా గురించి చెప్పట్లా, మహానుభావుల గురించి కాదు, పక్కన ఉన్న వాళ్ళ గురించి. అది సృష్టి రహస్యం. అది ఎంతటి వాడికైనా అలాగా ఆయన చక్కగా ఆ బిల్డింగ్ పక్కన సముద్రం లాంటి చక్కని చెరువు అన్నమాట అమృత సరస్సు, దానికి చంద్రకాంత శిలా వేదిక వేసుకున్నాడు. ఆ వేదిక మీద కూర్చుంటే మళ్ళీ కాస్త శరీరం నొక్కుంటుంది. రాళ్ల మీద కూర్చోలేంగా, రాళ్ల మీద ఉత్పల పర్యంక కలువ పువ్వులు వేసుకున్నట్ట, పువ్వుల పానుపు అన్నమాట. కలువ పువ్వులు పరుచుకుని ఆ పానుపు మీద ఇలా వయ్యారంగా ఉన్నాడు ఆయన. లక్ష్మీదేవితో మాట్లాడుతూ, హలో డియర్ లక్ష్మీ, హౌడుయుడు అని అడుగుతూ గబుక్కుని కొంగుచ్చుకున్నాడు. ఆ కొంగు పుచ్చుకోక పుచ్చుకున్నాడు ఈయన సరిగ్గా చెవిలో, పాహి పాహి రక్షించు రక్షించు. కొంతమందికి దిక్కుమాలిన డ్యూటీల్లో ఎప్పుడు కుదరదు, అందులో విష్ణుమూర్తికి ఎప్పుడు కుదురుతుందండి పాపం ఏకాంతం. దొరక్క ఏకాంతం దొరికి ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే ఈ భూలోకంలో గజరాజు గారు ఉన్న ఏకాంతం పాడు చేశాడనమాట. ఉన్న కాసేపు ఉండనివ్వకుండా ఆ బలంగా పాహి పాహి రక్షించు రక్షించని వినబడ్డంతో సంరంభి తనను తానే మరిచిపోయాట, అమాంతగా లేచిపోయాడు. పోని లేచిపోయేవాడు కొంగన్న వదిలేడా, ఆ కొంగుచ్చుకు లక్కుపోతాడా. ఈ పద్యం అద్భుతం, నేను చెప్పారుగా మనకి చాలా అద్భుతమైనది. అంటే కొన్ని కథలు ప్రసిద్ధిలో ఉండవు, ఆధారం ఉండదు, అయినా తప్పులేదు, భక్తులు అందులో చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ కథకి తలాలేదు తోకాలేదు, కానీ జగత్తులో కొంతమంది దీన్ని ప్రసిద్ధి చేశారు. మహాభక్తుల ఎడల ఇది నిజము అనడంలో విప్రతిపత్తి లేదు. పోతన గారు ఈ పద్యం రాసే ముందు కంఠం తీసుకున్నాడు, తాళపత్రాలు తీసుకున్నాడు, రాద్దామని అల వైకుంఠపురంలో నెత్తుకున్నాడు. ఇక తర్వాత ఆయనకి ఏమీ తట్టలేదట, ఏం చేయాలో అర్థం కాల. ఇంచేత మూలంలో ఉంటేగా, మూలంలో ఉంటే అనువాదం చేస్తాడు అమూలకం, ఇదేమిటి ఇలా రాశాను అనుకున్నాడు పరమభక్తుడు. ఆయనకి ప్రారంభంలోనే రాముడు ప్రత్యక్షమయ్యాడు. రాముడు ప్రత్యక్షం ఏమన్నాడు? నేను రామచంద్రుణ్ణి, నువ్వు రామాయణం రాయి అన్నాడు. అది చాలా అద్భుతమైన ఘట్టం. అందుకని అప్పటి నుంచి రాముడే రాయించాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ పద్యం రాకపోగానే రామాలయానికి బయలుదేరట, అయ్యో కనపడడం లేదు, పద్యం వినిపించడం లేదు, ఏం దృశ్యం తోచడం లేదు అనుకుంటూ వెళ్ళాడు. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ అంటూ ఆయన పాడుకుంటున్నాడు. అక్కడ మొత్తం పాఠం తిప్పి ఎక్కడ పాడడం పద్యం మధ్యలో అలా పాడుకుంటూ కూర్చునే సమయానికి సరిగ్గా చెప్పులు వేసుకుని పోతన గారింటికి మళ్ళీ పోతన గారు వచ్చారు. పోతన కూతురు ఒక ఆవిడ ఉంది, చాలా గొప్పది, శారదాని పేరెట్టుకున్నాడు కూతురికైన, సరస్వతి రూపంగా. ఆయన చెప్పులు వేసుకుని పూజామందిరంలోనే రాసేవాడు ఎప్పుడునూ, ఈ తాళపత్రాలు అక్కడే ఉన్నాయి, అక్కడికి వెడుతున్నాడు. ఇంతలో కూతురు చూసింది, నాన్నగారు అంది. ఏమిటమ్మా అన్నాడు ఆయన. అదేమిటి నాన్నగారు, కాళ్ళకి చెప్పులు వేసుకుని పూజామందిరంలోకి వెళ్ళిపోతున్నారు, చెప్పులు బయట పెట్టకుండా ఎప్పుడైనా లోపల కడతారా మీరు? బయట పెట్టండి అందుట. అప్పుడు ఆయన కాళ్ళకు చూసుకుని, నిజమేనమ్మా, అందరికీ చెప్పి నేనే మర్చిపోయానే అని చెప్పులు బయటెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. పూజామందిరంలోకి చెప్పులతో పెడతాడు ఎవరన్నా? ఆ రోజు ఆయన చెప్పులతో వెళ్ళిపోయాట లోపలికి వెళ్ళిపోయి గంటం పుచ్చుకుని అలవైకుంఠపురంలో. తర్వాత ఇదిగో ఆమూల సౌధంబుదాపుల మధ్యలో రాసేశాడు. రాసేసి, అమ్మా ఇదిగో పాలు పట్టరా అన్నట్ట. ఆవిడ పాలు పట్టుకొచ్చింది, ఆ పాలు తాగి ఇదిగో ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎందుకంటే తాగలేకపోతున్నాను, కింద పెట్టి వెళ్ళిపోయాట. ఈయన వెళ్ళిపోయే సమయానికి అసలు పోతన గారు గుళ్ళోనే ఉన్నాడు. ఈ అలవైకుంఠపురంలో ఇక్కడ రాస్తూ ఉన్న సమయంలో ఆయనకి మొత్తం పద్యం వచ్చేసింది. చకచక అక్కడి నుంచి ఇంటికి వచ్చాట. మళ్ళీ వచ్చి ఆ పూజామందిరంలో కడుతూ ఉంటే కూతురంది ఇదేంటి నాన్నగారు ఇప్పుడే కదా వచ్చారంది. నేనెప్పుడు వచ్చానే అన్నాడు. ఇప్పుడే వచ్చానంటూ లోపలికి వెళ్ళి ఆ తాళపత్రాలు తీస్తే పద్యం యథాతథంగా రాసింది. ఈయనకి ఏది స్ఫురణ వచ్చిందో అది. ఈ పద్యం ఎవరు రాశారమ్మా అంటే మీరే రాశారు నాన్నగారు అందుకే శారద. నేనెప్పుడే నేను గుళ్ళోకి వెళ్ళాను అన్నాడు. అదేమిటి నాన్నగారు, చెప్పులు వేసుకుని మీరు లోపలికి వెడుతుంటే వెళ్ళొద్దని చెప్పాను కదా, మీరు ఆ చెప్పులు అప్పుడు బయట విడిచిపెట్టారు, తదనంతరం పాలిస్తే కొంచెం తాగి ఇక్కడ విడిచిపెట్టారని కానీ అప్పుడు అర్థమైంది చెప్పులతో పూజామందిరంలోకి వెళ్ళేవాడు రాముడు కాక ఇక్కడ ఏమే చెప్పులు అన్నట్టు బయట పాదుకలు అలా అట్టే పెట్టాడు రాముడు. ఇక ఆనందం వచ్చేసింది ఆయనకి. ఈ రామ పాదుకలను గద్దె మీద పెట్టడానికి భరతుడు ఉద్యోగించాడు, ఆ పాదుకలు విడిచిపెట్టాడు. నువ్వు ఇచ్చిన పాలు తాగి శేషం మనకిచ్చాడు, ఇదే తీర్థం అని ఇంట్లో వాళ్ళందరూ కళ్ళగద్దుకు తాగారట. స్వయంగా రాముడు రాసి వెళ్ళిన పద్యమని ఈ పద్యాన్ని భక్తులు చెబుతారు. అంత మధుర పద్యం ఇది, అందుకే ఆ మాధుర్యం అందులో. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు వెక్వల నాగేంద్రము పాయి పాయి అనకుయ్యాలి సమరంభియై సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. గజ ప్రాణ అవన ఉత్సాహి, ఏనుగు ప్రాణములు రక్షించాలనేటటువంటి కోరికతో ఉత్సాహంతో ఉన్న స్వామివారు తనను తానే మర్చిపోయాడుగా. వేళాకోళం ఆడుతూ పుచ్చుకున్నాడు లక్ష్మీదేవి కొంగు, ఆ కొంగు విడిచిపెట్టాడు. కొంగు చాటు భర్త లక్ష్మికి చెప్పడు, వెళ్ళొస్తానని చెప్పాలిగా. కాసేపు సరదాగా కబురు చెప్పుకున్నాక ఏమో ఇప్పుడే పేషెంట్లు వచ్చారని డాక్టర్లు, క్లయింట్లు వచ్చారని లాయర్లు, వ్యాపారానికి వెళుతున్నారని భర్తలు చెప్పెళ్ళాలి. చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేయని చెప్పట్లేదట. వెళ్ళేవాడు రక్షించడానికి వెళ్ళేవాడు శంఖం చక్రం ధరించాడా చేతులలో? లేదు. బోలెడు పరివారం ఉన్నారు, విసరమంటే విసిరికర్రలు విసిరేవాడు బోళ్ళు మంది ఉన్నారు, పసాలు చెప్పక్కర్లా. అటువంటి పరివారాన్ని పిలవడం. అభ్రగపతిని పన్నింపడు, గరుత్మంతుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అయ్యా పిలిస్తే వస్తానంటట. కొన్ని గరుత్మంతుడికి ఏమన్నా పెట్రోల్ రేటు పెరిగిందని వెంగ, డీజిల్కి సబ్సిడీ ఇవ్వాలని వెంగ, గ్యాసా ఏ హీ లేదే హాయిగా తీసుకుపోతాడు. అటువంటి గరుత్మంతుడిని సిద్ధం చేయడు. చెవులు మీదకి పడిపోతుంది జుట్టు, బాగా గిరదాలు జుట్టు ఆయనకి, ఎన్నాళ్ళైనా బట్టదలు రాదు ఆయనకి మహానుభావుడికి. యోగం అది ఆయన పూజిస్తే మనకు కూడా అలాగే జుట్టులా పెరిగిపోతూ ఉంటుంది. ఆ జుట్టు చెవుల మీదకి పడుతుందట, ముఖం మీదకి వస్తుందట, అవి తోలుకోడు పక్కకు తోసుకోడు కళ్ళ మీద పడుతున్నా. వేళాకోళమాడుతూ పుచ్చుకున్న లక్ష్మీదేవి కొంగు కూడా విడిచిపెట్టట. ఈ విధంగా అన్నీ విడిచిపెట్టి సముత్సాహంతో మహోత్సాహంతో ఆయన గజరాజ ప్రాణ రక్షణకి బయలుదేరాడు. మనమైతే ఇంట్లో అన్నీ విడిచిపెట్టి పెడితే ఏమీ రావు. పరీక్షల్లోకి వెళ్ళినప్పుడు పెన్ను మర్చిపోతే పెన్నమని వేస్తారు అడిగితే చీ అని తిడతాడు. ఇది మన లక్షణం, మనం మర్చిపోతే రమ్మంటే రావు. నేను ఎన్నోసార్లు దిక్కుమాలు కూడా ఏంటంటే టిక్కెట్టు డబ్బులు అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు రైలు ఎక్కడానికి. అదృష్టవశాత్తు నాకు ఎక్కడికక్కడ మళ్ళీ ఏంటంటే తెచ్చిపెట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి, శిష్యులు ఉన్నారు కాబట్టి ఒక్కోసారి రైలు ఎక్కాను నేను. మీకు చెబితే నమ్మ ఆశ్చర్యం, రైలు ఎక్కిన తర్వాత టీసీ వచ్చాడు, టిక్కెట్ అంటే వెతికితే లేదు, అసలు బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అనగానే టీసీకి నాకు తెలుసు వాడు, నన్ను చాలాసార్లు టీవీలో ఈ జీ తెలుగులో వాటిలో పురాణం చెప్పడం వినడం, ఈ టీవీ రెండులో విన్నాడు కదా ధర్మ సందేహాలు, మీరంటే నాకు తెలుసు అండి. పోలేను టిక్కెట్ చూపించకపోయినా పర్లేదు భర్త మీద పడుకోండి అన్నాడు. నేను ఇంకా వెతుకుతున్నాను, వద్దన్నాను కదండి అన్నాడు. నీకోసం కదయ్యా టిక్కెట్లు అయితే ఎక్కడ దిగాలో తెలియదు నాకు, అది గొడవ. రైలు ఎక్కాను కానీ భగవంతుడు ఇన్ని పురాణాలు ఇన్ని పద్యాలు కంఠస్థం చేసిన మాకు వస్తువుల మీద మాత్రం జ్ఞానం పెట్టడు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కనుక ఇడ్లీ బాగా చేసి నెయ్యి వేసి పెట్టేవాళ్ళు ఏమో పురాణం ఏం చెబుతారు, పురాణం చెప్పేవాడు ఇడ్లీ ఏమో వేసి పెడతాడు అని చెప్పి ఎవడి పోని వాడిది అన్నారు. అందుకే సృష్టిలో రహస్యం అది. ఎందుకు చెబుతానంటే మనం మరిచిపోతే వస్తువులు రమ్మంటే రావు, కానీ ఆయన పరమాత్ముడు, ఆయన అన్నీ మరిచిపోయినా తన వెంటను సిరి ఆయన వెనకాతలు ఎవరు వస్తున్నారు, లక్ష్మి కొంగుచ్చుకున్నాడుగా మరి. లచ్చి వెంట అవరోధవ్రాతము, లక్ష్మీదేవి వెనకాతల అంతఃపుర స్త్రీలు వస్తున్నారట. దాని వెనకను పక్షేంద్రుడు, ఈ అంతఃపుర కాంతల వెంట ఎవరొస్తున్నారు? గరుత్మంతుడు వస్తున్నాడు రెక్కలు రెపరెపలాడించుకుంటూ. వాణి పొంతును ధనుః కౌమోదకి శంఖ చక్రనికాయంబును. గరుత్మంతుడు వెనకాతలు ఎవరు వస్తున్నారు? ధనుస్సు, శారంగం అనే ధనుస్సు, కౌమోదకి గద, సుదర్శన చక్రం, పాంచజన్యం అనే శంఖం, ఇవన్నీ వస్తున్నాయట. నారదుండు, ఆ వెనుకే నారదుడు, ఎక్కడికి వెడుతున్నారో చూద్దాం అనుకుంటూ. ధ్వజినీకాంతుండు విశ్వక్సేనుడుస్తున్నాడు వెంట. రా వచ్చిరి వయ్యన వైకుంఠపురంబునంగలుగువారా బాలగోపాలమున్. ఒకళ్ళిద్దరినే తేడా లేకుండా వైకుంఠంలో ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు అలా వచ్చేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతోంది అని ఎవరిని అడిగినా చెప్పట్లా. పక్కవాణ్ణి పొడిచి, ఎక్కడికి వెడుతున్నారు, నాకేం తెలుసు అంటాడు. ఆయన మరి నువ్వెందుకు వెడుతున్నావు? వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళా, నేను వెళ్ళా, ఆయన వెళ్ళా, అలా వెళ్ళిపోతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అడుగుదామంటే భయం. అందులో విష్ణువుని ఎవరు అడగగలరు? ఎంత ధైర్యం అడగాలంటే. సంభ్రమంతో ఉన్నాడు ఆయన. అప్పుడు లక్ష్మీదేవి పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఎడతాడో తెలియదు, చెప్పడం. తనవేంచేయు పదంబు పేర్కొన్నడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచులు మృచ్చిలి చిరో ఖలుల్ వేద ప్రపంచంబుల ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. తాను ఎక్కడికి వెడతాడో చెప్పడు. ద్రౌపది వంటి దిక్కులేని స్త్రీ రక్షించమని కోరుకుంటే వస్త్రాలు ఇవ్వడానికి వెడుతున్నాడా? లేక దుర్మార్గులు సోమకాసురుడి వంటి వాళ్ళు ఎవరైనా వేదాలు అపహరించారా? దుష్టులు, ధనుజులు, రాక్షసులు దేవతానగరం మీదకి దండెత్తారా? ఇంద్రుడు మొరపెట్టాడా? ప్రహ్లాదుడి వంటి భక్తుణ్ణి చూచి ఏ దుర్మార్గుడైనా హరి స్తంభంలో ఉన్నాడా అని అడిగాడా? ఏమో ఏం జరిగిందో తెలియడంలా. ఇంతలో ఏం జరిగిందంటే, నిటలాలకములంటి నివుర జుమ్ జుమ్మని ముసరు తేంటులు వెవ్వ ముఖము కలుగు. ఆవిడ ముఖం ఎలా ఉందంటే, ముఖ సరోజము నిండా ముసరు తేంట్లట. ఆవిడ బాగా జుట్టుతో ఉంది, ఆ జుట్టేమో ముఖం మీద పడుతోంది. అసలే జుట్టు నల్లగా ఒత్తుగా ఉందంటే, ఈ జుట్టు తోసుకోవడానికి వీలు లేకుండా ఉంటే ఆవిడ ముఖం చూచేయట. ఎవరు? తుమ్మెదలు. ఆ ముఖం తామర పువ్వులో ఉండి, తామర పువ్వు అంటే తుమ్మెదలకు ఇష్టం కదా, అంచేత తేనె తాగడం కోసం తామర పువ్వేమోనని ఆవిడ ముఖం మీద వాలేయట. నిటలాలకము నిండ నివుర జుమ్ జుమ్ అని ముఖ సరోజము నిండ ముసరు తేంట్లు. ఆ ముఖం అనే పద్మం మీద వాలుతున్నాయి తేనెటీగలు, తుమ్మెదలు. ఈ తుమ్మెదలు వేరు, తేనెటీగలు వేరు అంటే వాళ్ళు చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదకరం. భ్రమరం వేరు, తేనెటీగ వేరు. ఇవి వాలుతూ ఉంటే ఆవిడేం చేసిందట? ఆ తేనెటీగలను తోలిందిట, ఆ తుమ్మెదల్ని. అవి పక్కకి తప్పుకున్నాయట. అళ్ళుల దోలగా తుమ్మెదల్ని తోలింది. చిల్క నల్ల నల్లన జేరి ఓష్ఠ బింబద్యుతులొడియనురుకు. ముఖం మీద వాలిన తుమ్మెదల్ని తోలుకుని అమ్మయ్య అనుకునే లోపు ఆకాశంలో రామ చిలుకలు ఎగురుతున్నాయి. ఆ చిలుకలు వచ్చాయి. ఈవిడ పెదవులు ఎర్రగా ఉన్నాయట. దిక్కుమాలి ఎన్ని రంగులేస్తే ఒరిజినల్గా ఉండాలి, ఎర్రగా దొండ పండుల్లో ఉన్నాయట పెదవులు. అందుకని పండు అంటే ఇష్టం కదా, దొండ పండు తినడం కోసం చిలుకలు వచ్చి పెదవుల మీద వాలేయట. పొడిచి తినేయిపోతున్నాయి పండు అనుకుని. అందుకే మరీ ఎర్రగా ఉన్న పెదవులు ప్రమాదం, డేంజర్ గుర్తుపెట్టుకోండి, చిలకలు తినేస్తాయి. అలా పెదవుల మీద వాలుతున్నాయట. ఆవిడేం చేసిందిట? సుఖముల దోల చిలుకల్ని తోలిందిట. పెదవులు తినకండే బాబు, ఇవి దొండ పండు కాదు అని. చక్షుర్మి నములకు మందాకిని పాఠీన లోకమెగచు. అతి కష్టం మీద చిలుకల్ని పక్కకి తోలగానే ఆకాశం నుంచి వస్తున్నారు వాళ్ళు. ఆకాశంలో గంగ ఉన్నది, ఆకాశ గంగకి మందాకిని అని పేరు. స్వర్గలోకంలో కూడా గంగ ఉందిగా, మరి ఆ స్వర్గంగలో చేపలున్నాయి. ఆ చేపలు ఏం చేసేయట? ఒరే, మనం చెరువుల్లోనూ కాలవల్లోనూ గంగలోనూ ఉంటాం, ఇక్కడ ఈవిడ ఎవరో పెడుతోంది, ఈవిడ దగ్గర కూడా చేపలు ఉన్నాయని వచ్చేయట. ఇంతకీ ఆవిడ దగ్గర ఏమిటి చేపలు? చక్షుర్ మీనములకు. ఆవిడ కళ్ళే చేపల్లో ఉన్నాయి, మీనాక్షి అంటారు అందుకే, చేపల్లో ఉన్నాయట. కళ్ళు చేపలు అనుకుని ఈ చేపలు వచ్చి ఇక్కడ పడ్డాయట. చి అని ఆ పాఠీనాన్ని తొలగించింది ఆవిడ, చేపల్ని తోలుకుంది. చేపల్ని తీరా తొలగించే సమయానికి ఏం జరిగిందిట? అతి కష్టం మీద వాటిని మీన పంక్తులు దాట మెయ్యి దీవతోరాయ శంపాలతలు మెంట సరణిగట్టు. చేపల్ని దాటి ముందుకు రాగానే ఆకాశంలో మేఘాల్లో మెరుపు తీగలు ఉంటాయి కదా, ఆకాశంలో ఉన్న మెరుపు తీగలు మనం మెరుపు తీగలం అనుకున్నాం, ఇంకో మెరుపు తీగ ఉంది, ఈ మెరుపు తీగలు కలిసిపోదామని వచ్చాయట. అంటే అమ్మవారు ఎలా ఉందన్నమాట, మెరుపు తీగలే ఉందన్నమాట మెరిసిపోతూ. శంపలను జయంప చక్రవాకంబులు కుజయుగంబు దాటి క్రొవ్వు చూపు. అతి కష్టం మీద మెరుపు తీగల్ని, నేను మెరుపు తీగని కాదే బాబు, లక్ష్మీదేవినే నా జోలికి రాకండి, నేను వాటిని తోలిందట అమ్మవారు. ఎంతలో చక్రవాక పక్షులు వచ్చి ఆవిడ వక్షస్థలం మీద దాటాయట. ఎందుకంటే కుచియుగమును కూడా చక్రవాకాలతో పోలుస్తారు గనక. ఈ విధంగా మెరుగు మొగిలు వెంట మెరుపు తీగెను బోయోలు, మెరుపు తీగే మేఘం వెంట వెడుతున్నట్టుగా మహాత్ముడైన విష్ణువు వెంట నల్లని మేఘంలో ఉన్న ఆయన వెంట మెరుపు తీగల లక్ష్మీదేవి పెడుతుంటే ఇంత గందరగోళం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందట, అద్భుతమైన పద్యాలు. అసలు ఏ పద్యం విడిచిపెట్టినా ఈ గజేంద్ర మోక్షానికి అన్యాయం జరిగిపోయినట్టే అనమాట. ఇక ఆ తల్లి కొంగుచుకు లాగేస్తున్నారు, తడబడిపోతోంది, అడుగుదామనుకుంటుంది, అడిగితే మొగుడు చెప్పడం, తడబడిపోతోంది. ఈ కష్టమంతా రాశారండి. అడిగెదనని కడువడిదను నడిగిన తన మగడు మగుడ నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలను. అడిగితే అడుగుదామని ముందుకు వస్తుందిట, వేగంగా వస్తుందిట. అడిగితే భర్త చెప్పడేమో ఎందుకు వచ్చిందిలే అని ఆ కాలు వెనక్కి లాక్కుంటుందిట. ఈలోపు ఆయన కొంగుచ్చుకులాగితే ముందుకు తూలుతోందిట, కదులుతుంది కదలదు, అలా కష్టపడిపోతుంది అన్నారు. ఈ కష్టం అంతా డకార ప్రాసలు రాశానమాట. అడిగేదనని కడువడిదను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి దడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నడలన్. తాటంకా చలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచెంబుతో అదృఢ చెంచత్కాంతితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటిందు ప్రభతో ఉరోజభర సంకోజద్విలగ్నంబుతో. ఆవిడ చెవులుకున్న కుండలాలు అటు ఇటు కదులుతున్నాయి, ఆ కాంతి ముఖం మీద పడుతోంది, ఈ జుట్టేమో భుజముల మీద తగులుతోంది. జళ్ళ బాగా ఉండేవి పూర్వం, పిలక జుట్లు వేసుకుని విరబోసుకు తెచ్చేవారు కదా ఆ రోజుల్లో. హాయిగా చక్కగా జళ్ళ వేసుకుంటే ఈ జళ్ళ ఇటు ఇటు టపా టపా తగులుతూ ఉండేవిట భుజానికి. కోటి చంద్రుల కాంతితో ఉన్నదట, మంచి వక్షోజాల భారంతో కదలలేకపోతుందిట, అసలే సన్ననైన నడువు సన్నబడిపోతుందిట. చెమట పట్టి నుదుట ఉన్న తిలకం కరిగి కిందకు వచ్చేస్తుందట. చెమట పడితే ఏమవుతుంది, ఆ తిలకం కరిగిపోతున్నది. అలా ఆవిడ వెళ్ళిపోతున్నది జగన్మాత. ఇంతలో దేవతలు చూచారు, ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని మొక్కుతున్నారు. ఎందుకనంటే శ్రీకృష్ణుడు శ్రీమాన్ నారాయణుడు గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చాడని. అయితే ఒత్తప్పుడు దీవించేవాడు నమస్కరిస్తే, ఇప్పుడు దీవించే స్థితిలో లేడు, ముందు భక్తుణ్ణి రక్షించాలి గనక వచ్చేశాడు. ఆయన వెంటే వచ్చే శంఖం చక్రం మొదలైనవి చక్రం చేతిలోకి తీసుకున్నాడు, చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం మహావేగంగా వెళ్ళిపోయింది. అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారందొచ్చి నీటం గుభుల్ గుంభధ్వానముతో కొలంకుబు కలంకుంబొంద దుష్టాంభోవర్తి వసించు కర్కటికి దాయంబోయి హృద్వేగమై. ఈ నీటిలోకి వెళ్ళిపోయింది, గుభుల్ గుభుల్ అని శబ్దం చేసుకుంటూ నీళ్లు చీల్చుకుంటూ వెళ్ళిపోయింది అగ్నిజ్వాలతో సుదర్శన చక్రం. ఆ తామర పూల కొలను మధ్యలో నివసిస్తూ ఏనుగు కాళ్ళు పుచ్చుకుని దాని ప్రాణం తీస్తానని ఉత్సాహంతో ఉంది. ఆ మొసలి తల బొర్రును నరికేసింది, చీల్చి చంపేసింది. అద్భుతమైన పిచ్చలు తెగరాసేసాడికి ఎన్ని చెప్పినా తరగదు గనక, ఎన్ని రోజులైనా తరగదు గనక. అప్పటికి అతి కష్టమైన కొంత తగ్గించి చెబితే ఇలా ఉంది నా బతుకు. నిజంగా గజేంద్ర మోక్షం చెబితే 7 రోజులు చెబుతాను నేను, ఇదే గజేంద్ర మోక్షం, ఈ 70 రోజులు చెబుతాం. అలా వెళ్ళి తల నరికేసింది. భయంకరమైన హేమక్ష్మాధర దేహం మేరు పర్వతం అంత ఉన్నది దాని శరీరం. చకిత వన్యేభేంద్ర సందోహమున్ ఎన్నో ఏనుగుల్ని ఏడిపించిందిట, భయపెట్టిందిట. నిస్సీమ ఉత్సాహం దానికేం పట్టరాని ఉత్సాహంతో ఉంది. వేతదాహము జయశ్రీమోహమైన గ్రహాన్ని చంపింది. ఇప్పుడు అసలు గొడవ, ఆ మొసలి తల నరికేసింది చక్రం. ఇప్పుడు ఈ మొసలు ఎవరు అంటే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్, సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెళ్లి చూపిస్తారు చూశారు. అలాగే మొసలి గారికి కూడా, ప్రొఫెసర్ మొసలి గారికి కూడా, రిటైర్డ్ ప్రొఫెసర్ మొసలి గారికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిట. ఏమిటది అంటే పూర్వజన్మలో దాని పేరు హూ హూ అనే ఒక గంధర్వుడు, డబ్ల్యూహెచ్ఓ హూ కాదు, సంస్కృతంలో హూ హూ అని ఒక గంధర్వుడు ఉన్నాడు. వాడు విమానం ఎక్కి భూలోకానికి వచ్చాట తినగా ఉండకపోనాడు. ఓ చోట ఆకాశగంగలో హిమాలయాలలో ఋషీశ్వరుడు దేవలుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేకలోతు గంగానదిలో నిలబడి జపం చేస్తున్నాడు. ఈ గంధర్వుడికి ఒక కొట్టి బుద్ధి వచ్చింది, వీడు నిజంగా నిష్ఠతో తపస్సు చేస్తున్నాడో లేదా, ఐ వాంట్ టు టెస్ట్ హిమ్ అనుకున్నాడు పాపం. అందుకని ఆయన నిష్ట పరీక్షించడానికి మొసలి రూపం ధరించి నీళ్లల్లోకి వెళ్ళి ఆయన కాలు గుచ్చుకులేగట్ట ఆయన కింద పడిపోయాడు. మండింది ఆయనకి, జపం చేసుకుంటుంటే నన్నే పరీక్షించడానికి మొసలి రూపంతో వచ్చి నా కాళ్ళు గుచ్చుకులగుతావా మూర్ఖుడా, ఏ మొసలి రూపం నువ్వు ధరించావో ఆ మొసలి రూపం నీకు శాశ్వతం అయిపోగాక అన్నాడు. అంతే మొసలైపోయాడు ఆయన. ఏడుస్తూ కాళ్ళ మీద పడి, అయ్యా మిమ్మల్ని పరీక్షించడం ఏమిటండి దిక్కుమాల గొడవ, పద్మాకర్ గారు లాంటి మహానుభావులు తోలికి వెళ్ళకూడదని నాకు తెలుసు, వెడితే చెప్పిస్తే ఏమవుతుందో తెలుసు, దీవిస్తే ఏమవుతుందో తెలుసు, అయినా కర్మకాయలు బుద్ధి పనికి మాలింది అయిపోయి నీ కాళ్ళు బుచ్చుకులాగా ఈ మొసలి రూపంలో మాంసం పీక్కు బతకలేను, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో చూపిస్తాడే డిస్కవరీ ఛానల్లో మొసలి అమాంతంగా వెళ్ళి పట్టేస్తూ ఉంటాయి దూడల్ని, అలా తినలేనయ్యా, అందరూ తిట్టుకుంటూ ఉంటారు నన్ను, నాకు శాప విముక్తి కలగజేయమంటే. అప్పుడు ఆయన అన్నట్ట, మా పరమ భక్తుడు ఒకడు వస్తాడు గజరాజ రూపంలో, ఆ గజరాజుని పట్టుకుంటావు, అప్పుడు విష్ణుమూర్తి చక్రం వేస్తాడు, ఆ చక్రంతో నీ తల తెగుతుంది, నీకు అసలు రూపం వస్తుంది అనగానే అప్పటి నుంచి ఈ కొలనులో పడి ఏడుస్తున్నాడు అన్నమాట పాపం. ఎప్పటికీ ఆయనకి శాప విముక్తి అయ్యింది, విష్ణుమూర్తి చక్రం విడిచిపెట్టాడు, తల నరికాడు, వెంటనే అసలు రూపం ధరించి అందంగా అలంకారం చేసుకుని దివ్య విమానం ఎక్కి పాస్పోర్టు వీసా ఏమక్కర్లా, ఇమ్మిగ్రేషన్ అక్కర్లా, రేట్లు పెరిగాయనక్కర్లా, ఈ టిక్కెట్ తీసుకోవాలి ఈ మధ్య దిక్కుమాలు గొడవ, అవేమక్కర్లా, హాయిగా విమానం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, హరికి నమస్కారం చేశాడు. ఇది హూహూ గారి ఫ్లాష్ బ్యాక్. ఇక గజరాజు గారికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ గజరాజు గారు పూర్వజన్మలో ఆయనే సామాన్యుడు అనుకుంటున్నారేటి, ఆయన ఇంద్రజుమ్నుడనే మహారాజు. అవనీనాథ గజేంద్రుడా మకరితో ఆలంబుగా వించెమున్ ద్రవిడాధీసుడ తండు పుణ్యతముడు ఇంద్రద్యుమ్న నాముండు వైష్ణవ ముఖ్యుండు గృహీతమౌన నియతిం సర్వాత్మునారాయణున్ సవిశేషంబుగ పూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. పూర్వం తమిళ ఆంధ్ర కేరళ కర్ణాటములు నాలుగింటిని కలిపి సామూహికంగా ద్రావిడ దేశం అనేవారు. ఈ ద్రవిడ దేశానికి పరిపాలన చేసే రాజుగారు ఈ ఇంద్రజుమ్నుడు. ఆయన చాలా గొప్పవాడు, బోలెడు భార్యలున్నారు, పిల్లలున్నారు, ఐశ్వర్యం ఉంది. ఓ వాళ్ళు కూడా షష్ఠి పూర్తి చేశారు ఆయనకి, తాతయ్య మేమంతా నీ సృష్టి, నువ్వే మాకు పుష్టి, నీవు ఉండగా మాకెప్పుడు ఉండదు కష్టి, నువ్వే మా అందరికీ నిజమైన శ్రేష్ఠి అని పొగిడి తక్క. వాళ్ళు కూడా గురువుగారిని ఎంతో ప్రేమగా చూస్తారు. పరమభక్తుడు ఇంద్రజుమ్నుడు అంటే. కొంతకాలానికి వైరాగ్యం వచ్చింది ఆయనకి. ఆయన అన్నట్టు భార్యలతోటి, ఇక నేను సన్యాసం పుచ్చుకుంటాను, సంసారం విడిచిపెట్టేస్తాను అన్నాడు. భార్యలు అన్నారట, మీరు సన్యాసం పుచ్చుకుంటే మేము అలాగే మేము సన్యాసం పుచ్చుకుంటాం అన్నట్టు. ఈ భార్యలు కూడా సన్యాసం పుచ్చుకుంటే హీరోడు సన్యాసం అంటే కాదండి, కషాయం వేసుకుని మీ ఎదురుకుండా కూర్చొని జాయ్ చక్రాంతకం తపస్సు చేసుకుంటాం, మీకేం ఇబ్బంది అన్నారట. సరే భార్యలకు కూడా సన్యాసం ఇప్పించాడు. ఇంతలో కొడుకులు వచ్చారు, నాన్నగారు అమ్మలో మీరు వెళ్ళిపోతే మేము మాత్రం అలాగే మేము సన్యాసం పుచ్చుకుంటాం అన్నారట. కొడుకులకి సన్యాసం ఇచ్చారట. ఇంతలో ఈ విసిరికర్రలతో విసిరేవాళ్ళు, కొబ్బరి నూనె వేసేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, ఇడ్లీలు వేసేవాళ్ళు అందరూ వచ్చేసి పరివారం మేము సన్యాసం పుచ్చుకుంటాం అన్నారట. మళ్ళీ మొదలు అందరికీ సన్యాసం ఇచ్చాడు. ఈయన సన్యాసం పుచ్చుకున్నాడు, నగరం విడిచిపెట్టాడు. సన్యాసానికి వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళాలి, భార్యను కూడా తీసుకుని చిత్రకూట పర్వతాలకి ఇంకో తోటికి వెళితే ఇంకేముంది, అక్కడికి వెళ్ళాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరూ కలిసి సన్యాసం పుచ్చుకుని పర్వతం పైకి వెళ్ళి హాయిగా నారాయణ నామస్మరణ చేసుకుంటున్నారు. కొంతకాలానికి మహాజ్ఞానం వచ్చింది. నారాయణ స్మరణ అంటే మాటల, నాగోటి వాడి దగ్గర పురాణ కథలు వినడం అంటే మాటల, అవన్నీ విని 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 మంచి శక్తి వచ్చింది. ఆయన ఏమంటే అది అయిపోయేదిట. కొంతకాలానికి దిక్కుమాల అహంకారం చాలా ప్రమాదమైంది. ఈ మహారాజు గారికి ఇంద్రజుమ్నుడికి నా అంత తపస్వి ఉంటాడా, అసలు విష్ణు భక్తుల్లో నా అంత గొప్ప భక్తుడు ఎవడైనా ఉన్నాడా, నెంబర్ వన్ భక్తుడు నేనే అనుకున్నాడు పాపం. ఆ సమయంలో ఒకనాడా నృపుడొచ్చుతున్ మనములో నూహింపుతున్ మౌని అయి అకలంక స్థితి నున్నచో కలసెజుండ చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢ లుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టువని శాపంబిచ్చ భూవల్లవ మునిపతిని అవమానించిన ఘనుడింద్రజమ్న విభుడు కౌంజర యోనిం జననం వందెను విప్రులగని అవమానింపదగదు ఘనపుణ్యులకు. ఒకనాడు ఆయన విష్ణు ధ్యానం చేస్తూ వాసుదేవ పరంధామని జపమాల పుచ్చుకున్నాడు. ఇంతలో అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. పొట్టిగా ఉంటాడు, పొట్టు ఉంటుంది, గట్టాడు ఆయన. సముద్రం తాగేసిన వాడు ఆయన ఏకంగా. అటువంటి అగస్త్యుడు రాగానే లేవాలి, నమస్కరించాలి. కానీ గురువుగారిని చూసి నమస్కరించలా, ఎవడొస్తేనంటే నేను భక్తుండే అని అలా కూర్చున్నట్ట. ఆయనకు కోపం వచ్చింది. అసలు వైష్ణవులంటే ఎవరు? ఎంత వినయంగా ఉండాలో అంత వినయంగా ఉన్నవాళ్ళు వైష్ణవులు. భక్తులు, పండితులు రాగానే చిన్న పిల్లాడైనా నమస్కారం చేయాలి, అహంకరించి ఇల్లా ఇల్లా అనకూడదు. అలా అన్నవాడు ఎప్పుడు భక్తుడు కాడు. వాడి జ్ఞానం, వాడి ఉపదేశం, వాడి మంత్ర అనుష్ఠానం అన్నీ నశించిపోతాయి అని. నీవు ఇంతకాలం తపస్సు చేసి భక్తులు వస్తే, పండితులు వస్తే దండం పెట్టాలనే కనీస జ్ఞానం లేకుండా పోయేవటయ్యా. అందుకని ఏమన్నాడైనా మూఢ, మూర్ఖుడా అని తిట్టాడు. లుబ్ధ అన్నాడు. ఇక్కడుంది అసలు గొప్పతనం. లుబ్ధుడు అంటే ఒక అర్థం పిసిరి కొట్టాడు, డబ్బు వ్యామోహం. కానీ లుబ్ధుడు అంటే ఇంకో అర్థం బోయేవాడు. ఏమిటి లుబ్ధుడు అంటే? బోయేవాడు. బోయేవాడు అని ఎందుకు తిట్టాడు? బోయేవాడికి కిరాతకులకి జ్ఞానం ఉండదు కనుక పురాణం జరుగుతూ ఉంటే కూడా కబుర్లు చెప్పుకుంటారు, భక్తుల్ని గౌరవించరు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించరు. ప్రవర్తన సంస్కారం లేనివాడిని బోయేవాడు అంటారు. నీకు ఆ సంస్కారం లేదు కనుక నువ్వు లుబ్ధుడివి, పండితులకి నమస్కరించలేదు. వెళ్ళు ఏనుగుల కడుపున బుట్టు. అక్కడ కూడా మళ్ళీ తిట్టుల్లో గొప్ప తిట్టండోయ్, కరీంద్రోత్తమ యోని బుట్టు అని శాపంపించే. మంచి గజరాజ వంశంలో పుట్టమన్నట్ట. ఎందుకని? కుక్కై పుట్టమన్నాడు అనుకుందాం, వీధి కుక్కై పుడితే అసహ్యం, అందరూ కొడతారు. అదే చక్కగా మంచి ఏసీ రూములు, ఏ శాస్త్రి గారి ఇంట్లోనో బొచ్చు కుక్కై పుడితే నా యజమానితో పాటు ఏసీ రూములు పడుకోవచ్చు, వేళకింత ఇడ్లీ తినచ్చు, పాయసం తినచ్చు. జమీందారుల ఇంట్లో నేను చూశానండి ఒక ఇంట్లో, ఆ ఇంటి ఆయనకి వెనక సీట్లో నేను దిక్కుమాలింది, ఫ్రంట్ సీట్లో ఆ డ్రైవర్ పక్క సీట్లో కుక్కగారు హాయిగా టీవీగా కూర్చుంటారు, వారు విడిచిపెట్టేవని వెనక సీట్లో కూర్చుని గురువు గారికి. అది రహస్యం. అంటే గురువుల కంటే కుక్కలకు అంత వాల్యూ. పుట్టేటప్పుడు అటువంటి కుక్క పుట్టాలి. దిక్కుమాలి కుక్క పుడితే ఏముంది, వీధిలో ప్లాట్ఫారం మీద రైల్వే స్టేషన్ అందరూ తలకో దెబ్బ వేస్తారు. అందుకని శాపం పెట్టేటప్పుడు మామూలు ఏనుగు గడుపున పుట్టమల్ల గజరాజ వంశములో పుట్టు నువ్వు రాజు అయి టీవీగా ఉండవని చెప్పించాడు. వాళ్ళు కొంతలో కొంత లేపం అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరీ కోపం వచ్చిన శాపం పెట్టేటప్పుడు మనం అలా శాపం పెట్టాలన్నమాట. మంచి ఫ్లైట్లో ఎగిరే కుక్క పుట్టో అంటే అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు. 75,000 టికెట్ అట కుక్కకి. నా పక్క సీట్లో కుక్కను కూర్చోబెట్టారు ఆ ఫ్లైట్లోనే వెళ్ళేప్పుడు. ఎక్కడ హ్యూజ్టన్లో, డల్లస్ నుంచి హ్యూజ్టన్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో కూర్చోబెట్టారు. కుక్కకి ఎంత రేట్ అనుకుంటున్నారు? అదేం తేలిక కాదు. మీకు వీసా వచ్చిందా? రాదు. దానికి వచ్చింది, దానికి చక్క కూర్చోబెట్టి పాలు పోసారు అంతే, హాయిగా. అంటే చెప్పొచ్చేది ఏంటంటే మంచి శాపం ఇచ్చాడు, కొంచెం గజరాజ కడుపున పుట్టమన్నాడు, ఆ వంశంలో పుట్టమన్నాడు. ఆ మునీశ్వరుణ్ణి అవమానించిన పాపం వల్ల ఇంద్రజుమ్నుడు ఇలాగ ఏనుగై పుట్టాడు. ఆయన భటులు ఏనుగులయ్యారు, భార్యలు ఆడ ఏనుగులయ్యారు. రాజుగారితో పాటు శాపం అంతా పుచ్చుకున్నారట. అందరూ కలిసి అందుకే సన్యాసం పుచ్చుకోకూడదు, శాపం అందరూ పుచ్చుకోవాలి. ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్న భార్యలంతా కూడా ఆడ ఏనుగులయ్యారు, కొడుకులు కూడా మగ ఏనుగులు అయ్యారు, పిల్ల ఏనుగులు, కొండ ఏనుగులు. ఇంకా పరివారం ఉన్నారు, ఈ విసిరికర్లు విసిరివారు వాళ్ళు అయ్యారు. వంట చేసినటువంటి ఇడ్లీ వాళ్ళు కూడా పక్కన ఏనుగులయ్యారు. అందరూ ఏనుగులైపోయారు మొత్తం మీద, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా. అయితేనేం, ఇన్ని కష్టాలు పొందినా పూర్వజన్మలో వాసుదేవుణ్ణి స్మరించడం కారణం చేత అతి కష్టం వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిలో విష్ణువు గుర్తుకొచ్చాడు, వాసుదేవ అన్నాడు. వెంటనే విష్ణు వచ్చాడు, చక్రంతో మసలిని చంపి రక్షించాడు. ఇప్పుడు విష్ణుమూర్తి నీళ్లలో నీరసంగా నానాయాతన పడిపోతున్న ఏనుగుని చేత్తో పుచ్చుకుని చంటి పిల్లవాడిని తండ్రి పైకి తీసి చెమట తుడిచి ఎలా ఉన్నావు నాయనా అని అడిగినట్టుగా నిమిరి సేద తీర్చాట. అప్పుడు ఆ ఏనుగు కేంకరించింది. తదనంతరం వాటికి అన్నిటికీ ఆ ఏనుగులకి మోక్షమిచ్చి తన లోకానికి పంపేశాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది భార్య అన్నీ అయిపోయాక. అప్పుడు లక్ష్మికేసి తిరిగి, లక్ష్మి శారీయే ఏమనుకోకు, నీ శారీ పుచ్చుకుని ఇందాక ఈడ్చుకొచ్చాను, ఇప్పుడు శారీ చెబుతున్నాను. అవును, ఇందాక నీ కొంగుచ్చుకు లాక్కొచ్చాను కదా, నీకు చెప్పకుండా ఆలో ఏమంటి నన్ను నంభోజముఖి, నీ చేలాంచలంబు బొట్టుటకు ఆలో ఏమంటి నన్ను నంభోజముఖి. నీ కొంగుచ్చుకు లాక్కొచ్చినప్పుడు నా గురించి ఏమనుకున్నావు లక్ష్మి? అన్నీ తెలుసు ఈయనకి, ఇంతా కదా తెలియనట్టున్నాడు. కానీ ఆయనకి తెలియదేముంది అని అడిగట్ట కొంటిగా. ఆవిడంది మీ సంగతి నాకు తెలియదండి, ఏ ముహూర్తంలో మెడలో తాడిగట్టారో, కానీ ఏ భక్తుడు పిలిస్తే అక్కడికే పరిగెత్తుకుపోవడం. ఒక్కనాడు ముద్దుందా ముచ్చటుందా, ఒక లుంబిని పార్కింగ్కి తీసుకెళ్లారా, అక్కడికి వెళ్తే బాంబు అంటారు, ఇంకో చోటకి ఇంకోటి అంటారు. భక్తులు రక్షించడమే మీ బతుకంతాను స్వామి, ఏం చేస్తాం, తప్పదులండి. భగవంతుడు అంటే అంతే, రక్షించక తప్పదు. కానీ ఇంత కష్టపడి 9:30 నుంచి 12:30 దాకా ఊదరగొట్టి పురాణం చెబుతూ ఉన్నాడు ఆయన. ఆయన అలిసిపోడు అనుకోండి, మహానుభావుడు కనుక ఎన్ని పద్యాలు చెప్పినా విని విని ఈ కాలిటు మార్చుకుని, కొందరు సెల్ ఫోన్లు తిప్పుకుని, కొంతమంది అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మంచిరేళ్ళు, కొంతమంది ఇంకో దానికి, కొంతమందికి జనరేటర్లు, కొంతమంది తిరుగుతున్నారే. ఈ భక్తులను అనుగ్రహించమంది లక్ష్మీదేవికి, భక్తులు అంటే ఇష్టం, వీడికంటే. అసలు భక్తులు మీరు కనుక. ఏమంది ఆవిడ, గజరాజ మోక్షణంబును ఆవిడ కోరింది, స్వామివారు వరం ఇచ్చాడు మనకి. గజరాజ మోక్షణంబును నిజముగా పటించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజ తురగ స్యందనములు కైవల్యంబున్. ఓ లక్ష్మి, ఇదిగో వరం ఇస్తున్నాను. ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవడు భక్తితో చెబుతాడో, ఎవడు భక్తితో వింటాడో, నిజంగా వినాలట, భక్తితో వినాలట, నిజముగా పఠించునట్టి అంటే చదివే వాళ్ళు కూడా నిజంగా చదవాలి, చదివేసేస్తే కాదు, శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా వినాలి. అలా ఎవరు వింటారో అలాంటి వాళ్ళకి గజేంద్రుణ్ణి రక్షించిన ఆ విష్ణుమూర్తి గజ ఏనుగులు ఇస్తాట, తురగా గుర్రాలు ఇస్తాట, శందనంబులు రథాలు ఇస్తాట, ఆఖరిని కైవల్యంబున్ మోక్షం ఇస్తాట, సంపదలు ఇస్తాట. ఇప్పుడు మరి కలియుగం కనుక అనుమానం, ఏనుగులు ఇస్తే మేమేం చేస్తామంటే చేస్తాం, ఎక్కలేక ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రాఫిక్ జాములు వెళ్ళిని, గుర్రాల మీద ఇంకా కష్టం, రథాలు కష్టం కదా అంటే, గజ అంటే అదిగో స్కార్పియో కార్లు అని అర్థం చేసుకోవాలి. తురగా అంటే ఏమిటి అంటే టాటా ఇండికాలు. స్యందనం అంటే ఏమిటి, క్వాలిస్ కార్లు కొంచెం మధ్యన వస్తున్నాయి అటువంటి ఇన్నోవా కార్లు. మరి వీటితో పాటు పోషించడానికి పెట్రోల్ బంకులు కూడా ఇస్తాడు స్వామివారు, సంపదలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇస్తాడు, వద్దంటే ఇస్తాడు, మీ ద్వారా నాకు ఇప్పిస్తాడు, నా ద్వారా మీకు ఇప్పిస్తాడు, పరస్పరం అన్నమాట ఇది. ఆఖరణ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 128 ఇయర్స్, 128 ఏళ్ళు బతికాక కైవల్యం మోక్షం ఇస్తాడు అని దీవించారు. మీ అందరికీ సకల శుభాలు సంపదలు వచ్చుగాక, మోక్షం వచ్చుగాక.